నేను ప్రార్థన చేసుకుందామండి. దయమేడివైన తండ్రి, వివిధకాల సమయం ముందు మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలోనికి వచ్చి మీ వాక్యమును ధ్యానించవల్లని ప్రభా మేము ఆలోచిస్తూ ఉండగా, మేము వినేటువంటి మాటలు మాకు ప్రయోజనకరంగా ఉండునట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము వినేటువంటి వాక్యమును మాకు అన్వయించుకొని అది ఇతరులకును మేము తెలియజేసేటువంటి క్రీస్తు పరిచారకులంగా మేము ఉండగలుగునట్లుగా, మేము వినేటువంటి మాటలను మా హృదయములకు దీవెనకరంగా చేయండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ యొక్క ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభునందు దినదినాభివృద్ధి చెందుతూ ఆయన యొక్క త్రోవలలో నడిచేటువంటి వారుగాను, ఆయన యొక్క వెలుగులో మిమ్మలను మీరు పరీక్షించుకొనుచు మీ హృదయాంతరంగమును పరిశోధించుకొని చక్కబెట్టుకునేటువంటి వారుగా ఉంటున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఈ ఉదయకాలమందు క్రీస్తు పరిచారకుడు లేకపోతే క్రైస్తవ మిషనరీ అంటే ఎవరు, ఆయనకు ఉండవలసినటువంటి లక్షణములు ఏ విధంగా ఉండవలసి ఉన్నవి అనేటువంటి దాని గురించి కొంత ఆలోచిద్దాం. మిషన్ అనే మాటను మనం అందరము విని ఉంటాము. మిషన్ అంటే ఏమిటంటే ఒక ప్రత్యేకమైనటువంటి గురి కలిగినటువంటి పని అని మనం చెప్పవచ్చు. ఈ మిషన్ నుండి వచ్చినటువంటి మాటే మిషనరీ అనేటువంటిది. మిషనరీ అంటే ప్రత్యేకమైనటువంటి పని నిమిత్తమై గురి కలిగి పనిచేసేటువంటి ఒక వ్యక్తి అని మనం చెప్పవచ్చు. అయితే ఈ మిషనరీ అనేటువంటి మాటను ఎక్కువ సార్లు మనము క్రైస్తవ పరిచర్యలో, సువార్త పరిచర్యలో ఎక్కువగా వింటూ ఉంటాం. ఎందుకంటే క్రైస్తవ సేవలో, క్రీస్తు సువార్త ప్రచారములో ప్రత్యేకమైనటువంటి గురి కలిగి పనిచేసేటువంటి వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎక్కువసార్లు మనం దీనిని గురించి, ఈ మాటను గురించి క్రైస్తవ పరిచర్యలో వింటూ ఉంటాము. ఇంతకీ క్రైస్తవ పరిచారకుడు ఎవరు అని అంటే, సువార్త పని నిమిత్తం దేవుని చేత పిలువబడి ఆ పిలుపునకు సంపూర్తిగా లోబడి దేవుని ఆధిపత్యంలో ఉంటూ పనిచేసేటువంటి క్రీస్తు సిపాయి అని మనం చెప్పవచ్చు. సువార్త పని నిమిత్తము దేవుని చేత పిలువబడినటువంటి వాడై, ఆ పిలుపునకు సంపూర్తిగా లోబడినటువంటి వాడై, దేవుని యొక్క ఆధిపత్యములో ఉంటూ పనిచేసేటువంటి క్రీస్తు సిపాయి, ఆయనను మనము క్రీస్తు పరిచారకుడు అని అనవచ్చు. ఈ లోక సంబంధమైనటువంటి సిపాయిలు వారి కమాండర్ల యొక్క అధీనములో, ఆధ్వర్యములో ఏ విధంగా పనిచేసేటువంటి వారై ఉంటారో, క్రీస్తు పరిచారకులు లేకపోతే క్రైస్తవ మిషనరీలు క్రీస్తు యొక్క ఆధ్వర్యములో ఆయన ఆజ్ఞానుసారముగా పనిచేసేటువంటి క్రైస్తవ సిపాయిలు అయి ఉంటారు. అయితే వీరి ఆయుధములు ఇహ సంబంధమైనటువంటివి కావు. వీరు పోరాడేటువంటిది కూడా శరీర సంబంధమైనటువంటి పోరాటం కాదు, గాని ఆత్మ సంబంధమైనటువంటి పోరాటము. ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటమును పోరాడేటప్పుడు ఎన్నో శారీరకమైనటువంటి అంశాలు దానిలో ముడిపడి ఉండటం అనేటువంటిది, ఇమిడి ఉండటం అనేటువంటిది మనము చూడవచ్చు. అసలు మొదటిగా క్రీస్తు పరిచారకుడు అనేటువంటి పని ఎప్పుడు ప్రారంభమైనది అనేటువంటిది మనం తెలుసుకోవాలనంటే, క్రీస్తు ప్రభువు తాను మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత తన 11 మంది శిష్యులకు ఇచ్చినటువంటి ఆజ్ఞను అనుసరించి మార్కు సువార్త 16:14-16 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్ము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని చెప్పినట్లుగా మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞను అనుసరించి మొట్టమొదటిగా శిష్యులైనటువంటి వారు, ఆ తర్వాత మిగిలినటువంటి వారు ఆ పనిని ప్రారంభించి ఈనాటికి కొనసాగిస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞ చొప్పున మనము నడుచుకునేటప్పుడు దానిలో 2 అంశాలు ఏమిటి ఉన్నాయని మనకందరకు అర్థమవుతూ ఉంటుంది. మొట్టమొదటిది ఏంటంటే సువార్త ప్రకటన అనేటువంటిది. 2వది నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించుమనేటువంటి ఆజ్ఞ చొప్పున బ్రతుకుట అనేటువంటిది. ఈ 2వ భాగంలో అనేక అంశాలు ఏమిటి ఉంటాయి అంటే, ఈ అంశాలు మెడికల్ కేర్ కి సంబంధించినవి ఉండవచ్చు, వెల్ఫేర్ హెల్ప్ కి సంబంధించినటువంటివి ఉండొచ్చు, మోరల్ హెల్ప్ కి సంబంధించినవి ఉండవచ్చును. ఈ విధంగా వీటిలో కొన్ని లేకపోతే అన్ని లేకపోతే ఇంకొన్ని కలిపినటువంటివి ఇవి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ క్రీస్తు పరిచారకుడు రెండు పనులను చేయవలసి ఉంటుంది. మొట్టమొదటిది సువార్తను ప్రకటించుట అనేటువంటిది తన యొక్క ప్రథమ కర్తవ్యంగా ఉంటూ ఉంటుంది. రెండవది తన వలే తన పొరుగు వారిని ప్రేమించేటువంటి క్రమంలో అతడు అనేకమైనటువంటి విభాగములలో ఈ యొక్క ప్రేమను చూపేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ రెండు అంశాలు ఒకదానిని విడిచి రెండవది ఉండనేరదు. ఒకటి ఉన్నట్లయితే రెండవది కూడా దానితో జత కలిసి సమన్వయంగా పనిచేస్తూ ఉండేటువంటి అంశంగా ఇది ఉంటూ ఉంటుంది. అందువల్లనే క్రైస్తవ మిషనరీలు ప్రారంభించినటువంటి అనేకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ లో మనకు సువార్త ప్రకటనతో పాటు పక్కన విద్య నేర్పించటం అనేటువంటిది, వారి కాళ్ల మీద వారు ఆనుకునే విధంగా వారికి ఉపాధి కల్పన అనేటువంటిది కల్పించటం అనేటువంటిది, మిషనరీలు ప్రారంభించినటువంటి యొక్క ఆసుపత్రులు ఇవన్నీ కూడాను, వైద్య కేంద్రాలు ఇవన్నీ కూడాను దీనికి సంబంధించినటువంటివే. ఇలాంటివి ఎన్నైనా ఉండి ఉండవచ్చును. ఇది వారు చేసేటువంటి పనిని బట్టి, వారు ఎంచుకున్నటువంటి మార్గమును బట్టి ఉండేటువంటి అంశాలుగా ఉంటూ ఉంటాయి. ఒక క్రీస్తు పరిచారకునిగా ఉండు నిమిత్తమే ఒక వ్యక్తిని పురుకొల్పేటువంటిది ఏమై ఉన్నది అని మనం ఆలోచించినప్పుడు, మొట్టమొదటిగా క్రీస్తు పరిచారకుడు క్రీస్తు యొక్క ప్రేమను తన యొక్క స్వానుభవములో ఎరిగినటువంటి వాడై ఉంటాడు. క్రీస్తు తన నిమిత్తమై లోకమునకు వచ్చి ప్రాణమును పెట్టి తన విలువైన రక్తమునిచ్చి తాను నశించిపోకుండా నిమిత్తము తనకు మార్గమును ఏర్పరిచినటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తించినటువంటి వాడై ఆ ప్రేమను తెలియనటువంటి వారికి తెలియజేయవలెననేటువంటి ఆ యొక్క భారం కలిగినటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఇది మొట్టమొదటిది. రెండవది క్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడేటువంటి వాడుగా ఉండటం వలన తాను క్రీస్తు పరిచారకుడుగా అవుతూ ఉన్నాడు. క్రీస్తు పరిచారకుడు తాను భారం కలిగినటువంటి వాడై తానే ఈ వార్తను ఇతరుల యొద్దకు మోసుకొని పోవాలనేటువంటి ఉద్దేశం చేత క్రీస్తు యొక్క సన్నిధిలో ప్రార్థించినటువంటి వాడై తన జీవితంలో దేవుని యొక్క చిత్తమును తెలుసుకొని దేవుడు తనను పిలుచుచున్నాడని ఈ పని నిమిత్తమై తెలుసుకున్నటువంటి వాడై తాను క్రీస్తు పరిచారకునిగా కొనసాగేందుకు నిర్ణయించుకొని నిశ్చయించుకుని దానిని ప్రారంభించేటువంటి వాడుగా ఉంటూ ఉంటాడు. దీనిలో ఇంకా ఇతరమైనటువంటి అనేకమైనటువంటి అంశములు ఇమిడి ఉంటాయి, వాటిని గురించి తర్వాత చూద్దాం. క్రీస్తు పరిచారకుడు ఆ విధంగా చేయటానికి కారణమేంటంటే, మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమను అనుభవించుట అనేటువంటిది, ఆ తర్వాత క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞను తాను శిరసావహించాలనేటువంటి ఆ నిర్ణయము, ఇక మూడవది నశించుతున్న ఆత్మల కొరకు అనేటువంటి తపన, ఇవన్నీ కూడాను తనను క్రీస్తు పరిచారకునిగా ఉండేందుకు నిర్ణయించుకొని కొనసాగునట్లుగా చేసే అంశాలుగా ఉంటూ ఉంటాయి. క్రీస్తు పరిచారకునిగా ఎప్పుడు కావలసి ఉన్నది అని అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుడు మన యొక్క పరిచర్యను కోరుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటామో, అప్పుడు దానికి లోబడేటువంటి విధంగా మనము ఉండాలి. అంటే ప్రభు యొక్క చిత్తానుసారంగా మనము ఈ పనిని ప్రారంభించేటువంటి వారమై ఉండాలి. ఈ పనిని చేసేటప్పుడు ఏ విధంగా మనం కొనసాగవలసి ఉన్నది అని అంటే, ప్రభువు తన ఆజ్ఞను ఏ విధంగా ఇస్తూ ఉంటాడో ఆ ఆజ్ఞ చొప్పున మనము కొనసాగవలసి ఉన్నది. మన యొక్క ఇష్టానుసారంగా కాదు, ఇతరుల యొక్క అభిప్రాయమును బట్టి కాదు, లోకము మనను లాగేటువంటి ఆ ముగ్గు వైపునకు కాకుండా కేవలము ప్రభు ఇచ్చేటువంటి ఆజ్ఞలను మనము అనుసరిస్తూ ఆయన తన వాక్యంలో పొందుపరిచినటువంటి ఆజ్ఞలను మనము అతిక్రమించకుండగా ముందుకు సాగేటువంటి వారంగా మనము ఈ యొక్క సేవలో పనిచేయవలసి ఉంటుంది. రెండవది ఆయన ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఒక్కొక్క ఆజ్ఞను ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటాడు. 10 ఆజ్ఞలు కలిపి ఒకేసారి ఇచ్చివేయడు. నీవు మొదటి స్టెప్ వేసినప్పుడు ఆయన ఒక ఆజ్ఞ ఇస్తాడు, రెండవ స్టెప్ వేయబోయేటప్పుడు మరో ఆజ్ఞనిస్తాడు, మూడవ స్టెప్ను వేయబోయేటప్పుడు మరో ఆజ్ఞనిస్తాడు. ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆజ్ఞను దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు దానికి లోబడుతూ నీవు ముందుకు సాగుతూ ఉన్నట్లయితే అప్పుడు తన ఇష్టానుసారంగా నిన్ను లీడ్ చేసుకుంటూ తీసుకెళ్లేటువంటి వాడై దేవుడు ఉండగలడు. ఆ విధంగా క్రైస్తవ పరిచారకుని యొక్క సేవ పని అనేటువంటిది కొనసాగవలసి ఉన్నది. తర్వాత అంశం ఎక్కడ కొనసాగవలసి ఉన్నది. మొట్టమొదటిగా క్రీస్తు సైనికుడు తనతో తన పనిని ప్రారంభించవలసి ఉంటుంది. తనను మొట్టమొదటిగా ఈ పరిచర్యకు తగినవానిగా చేసుకునేవలసి ఉంటుంది. అక్కడ ప్రారంభించినటువంటి వాడు తన చుట్టూ ఉన్నటువంటి వారికి, తన ఇంటి వారికి మొట్టమొదటిగా తాను మాదిరికరంగా ఉండి ఉండవలసి ఉంటుంది. క్రీస్తు సైనికుడని తన యొక్క బ్రతుకును బట్టి తాను నిరూపించుకునవలసినటువంటి అవసరత ఉంటూ ఉంటుంది. నేను క్రీస్తు సైనికుడును అని చెప్పుకొనచ్చు, నా బ్రతుకు సరిగా లేకపోయినా సరే, నా యొక్క బ్రతుకు నా కుటుంబం సభ్యులకే లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి వారికే మాదిరికరంగా లేకపోయినట్లయితే నేను క్రీస్తు సభ్యునిగా కొనసాగటం అనేటువంటిది దానిలో నిలిచి ఉండటం అనేటువంటిది అసాధ్యమైనటువంటిది. దాన్ని నేను ప్రారంభించి ఉండవచ్చును, దాని అందు నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఉండి ఉండవచ్చును, కానీ ఆ పనిలో నిలిచి కొనసాగటం అనేటువంటిది అత్యంత క్లిష్టమైనటువంటి పనిగా ఉంటున్నది. కాబట్టి ఆ పనిలో కొనసాగాలంటే మొట్టమొదట ఈ యొక్క పరిచర్య అనేటువంటిది, ఈ యొక్క ప్రారంభము పరిచర్య అనేటువంటిది నీతో ప్రారంభమై నీ చుట్టూన్న వారికి, తర్వాత నీ కుటుంబంలో ఉన్న వారికి ముందు దాని యొక్క ఛాయలు కనబడవలసి ఉంటుంది. ఆపిమట ప్రభువు నిన్ను ఎక్కడ పరిచర్య చేయాలని కోరినట్లయితే ఆయన యొక్క గైడెన్స్ ప్రకారము నీవు ఆ పరిచర్యను అక్కడ ప్రారంభించి కొనసాగించేటువంటి వాడుగా ఉండాలి. ఇక క్రీస్తు సైనికునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు అనేకమైనటువంటి లక్షణములను అతను కలిగి ఉండవలసి ఉంటుంది. ఇవన్నీ కూడాను క్రీస్తు ప్రభు యందు మనము నిలిచి ఉన్నప్పుడు, క్రీస్తు యందు మనం విశ్వసించినప్పుడు, ఆయన మాట చొప్పున జరుగుచున్నప్పుడు మనము నెమ్మదిగా నేర్చుకునేటువంటివిగా ఇవి ఉంటూ ఉంటాయి. అయితే మనకు ప్రైమరీ గోల్ ఏమై ఉండాలంటే క్రీస్తు యొక్క నామమును మహిమపరచుట అనేటువంటిదై ఉండవలసి ఉంటుంది. ఈ పరిచర్యలో మొదటిగా ఏ పరిస్థితిలో అయినను క్రీస్తు నామమును మహిమపరచుట మాత్రమే తన ధ్యేయంగా కలిగినటువంటి వాడు ఈ పరిచర్యకు అర్హుడై ఉండగలడు. చాలా మంది క్రీస్తు పరిచర్యను చేయాలనేటువంటి ఉద్దేశం చేత చేసేందుకు వచ్చేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు కొన్ని చర్చెస్ను లేకపోతే ఆశ్రయములను, అంటే అనాథాశ్రయములను, గ్రుడ్డి వారికి ఆశ్రయములను, ఇలాంటి వాటిని ప్రారంభించి ఎక్కడో విదేశాల నుండి సహాయమును తెప్పించుకుంటూ ఈ పరిచర్య చేసేటువంటి వారుగా కొంతమంది ఉంటూ ఉంటారు. అయితే అన్ని సంస్థలలో కాదు, కానీ కొన్ని సంస్థలలో ఈ పరిచర్య అనేటువంటిది సరిగా సాగనటువంటిదిగా ఉంటూ ఉంటున్నది. ఈ పరిచర్యకు సమర్పించుకున్నటువంటి వ్యక్తులు తమ స్వలాభమును ఆశిస్తూ దేవుని యొక్క సొమ్మును, అంటే దేవుడు ఎవరి నిమిత్తమై ఈ సొమ్మును అనుగ్రహిస్తున్నాడో వారికి ఆ సొమ్మును తమ సొంత అభిలాష కొరకు, తమ యొక్క పనులు చక్కబెట్టుకునేందుకు, తమ ఆస్తిపాస్తులు పెంచుకునేందుకు ఉపయోగించుకునేటువంటి వారు అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. దీని వలన దేవుని నామం అనేటువంటిది మహిమపరచబడలేదు, గాని దూషణ పాలవటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అయితే దేవుడు కోరేటువంటిది ఏంటంటే, నీవు ఏ పరిస్థితి అయినా ఉండనివ్వండి, ఆ పరిస్థితిలో ప్రభు నామమును మహిమపరచట మాత్రమే నీ ధ్యేయమై ఉన్నట్లయితే అప్పుడు నీవు ఆయన సైనికునిగా ఉండటానికి అర్హత కలిగినటువంటి వాడుగా ఉండగలవు అని తెలియజేస్తూ ఉన్నది. రెండవది, క్రీస్తు సైనికుడు పరిచర్య చేసేటువంటి వాడై ఉండాలి, గాని పరిచర్య చేయించుకునేటువంటి వాడై ఉండకూడదు. ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఏదో చిన్న చిన్న పనులు అక్కడ ఉన్నటువంటి ఈ పరిచర్య చేస్తున్నటువంటి వారికి ఎవరైనా సహాయపడినట్లయితే పర్వాలేదు, కానీ చాలా మంది ఈ పరిచర్యలో ఉండేటువంటి వారు పిల్ల జమీందారులాగా బ్రతుకుతూ వారు పరిచర్య చేసేటువంటి వారుగా కనపడరు, కానీ పరిచర్య చేయించుకుంటూ వారి కార్యకలాపాలు, వారి బ్రతుకును చక్కబెట్టుకునేటువంటి వారుగా మాత్రమే మనం ఇదనమలలో చూస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటిది కాదు. వారు క్రీస్తు సైనికునికి ఉండవలసినటువంటి లక్షణములు కలిగి ఉన్నవారు కారు అని మనం చెప్పవచ్చు. ఇక మూడవ అంశం ఏంటంటే, బోధించిన ప్రకారము జీవించిన వారై ఉండాలి. చెప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. అనేక మంది బోధకులు ఉన్నారు, ట్రైనింగ్ తీసుకున్నటువంటి బోధకులు ఉన్నారు, ట్రైనింగ్ లేనటువంటి బోధకులు ఉన్నారు, రకరకములైనటువంటి పరిచారికులు చాలా మంది ఉంటూ ఉన్నారు. అయితే కొంతమంది చెప్పిన ప్రకారము వారు జీవించాలి అనేటువంటి ఆ యొక్క నిర్ణయము వారి హృదయంలో ఉంటుంది. దానివలన వారు చేసేటువంటి పనులు కానీ, వారు మాట్లాడేటువంటి మాటలు కానీ, ఇవన్నీ కూడాను కొంత నియంత్రణలో వారు ఉంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఇదేమీ ఉండదు. బోధించటం అనేటువంటిది ఒకటి, జీవించటం అనేటువంటిది మరి ఒకటి. దేవుని యొక్క వాక్యము లంచము తీసుకునవద్దు, లంచమును ఇవ్వవద్దు అని చెప్తున్నప్పుడు, నీవు క్రీస్తు పరిచారకుడు అయి ఉండి లంచమును తీసుకునేటువంటి వాడు గాను, లంచమును ఇచ్చేటువంటి వాడు గాను, మోసం చేసేటువంటి వాడు గాను ఏ విధంగా ఉండగలవు? అది పూర్తిగా దేవుని వాక్యమునకు విరుద్ధమైనటువంటిది కదా. అయితే నీవు దేవునిని నిజంగా ఎరిగినటువంటి వాడు అయినట్లయితే, క్రీస్తు పరిచారకుడు అయినట్లయితే, వీటి ప్రకారము అంటే నువ్వు దేనినైతే నమ్ముతున్నావో, దేనినైతే విశ్వసిస్తున్నావో, నువ్వు నమ్మేటువంటిది, నువ్వు విశ్వసించేటువంటిది క్రీస్తు పరిచారకునిగా వాక్యమై ఉండవలసి ఉన్నది. కాబట్టి ఆ వాక్యానుసారముగా నీవు బ్రతికేటువంటి వాడవై ఉండాలి. వాక్యమునకు విరుద్ధముగా బ్రతుకుతున్నటువంటి వాడవైనట్లయితే నీవు సరైనటువంటి క్రీస్తు పరిచారకుడువు కానేరవు. తరువాత, దేవునిని హృదయపూర్వకంగా అంగీకరించినటువంటి వాడు అంటే, దేవుడే తనకు చావు అయినప్పటికీ, బ్రతుకు అయినప్పటికీ దేవుడు మాత్రమే అని నమ్మేటువంటి వాడు క్రీస్తు పరిచారకుడు కాగలడు. ఎందుకంటే నీవు ఒకసారి దేవుని యొద్దకు వచ్చి ఆయన యొక్క చిత్తానుసారంగా క్రీస్తు పరిచారకునిగా పనిచేయటకు నీవు నిర్ణయించుకుని ప్రార్థనాపూర్వకముగా నీవు ముందుకు సాగుతున్నప్పుడు అనేకమైనటువంటి కష్టములు నీకు వస్తాయి. నీ సొంత వారే నీకు ఎదురు తిరిగేటువంటి వారుగాను, నీవు నమ్మినటువంటి వారే నీకు వెన్నుపోటు పొడిచేటువంటి వారుగాను అనేకమైనటువంటి పరిస్థితులను నీవు చూడవలసి ఉంటుంది. అడుగడుగున నీవు శ్రమలను ఎక్స్పెక్ట్ చేయవలసి ఉంటుంది. నీ యొక్క తప్పిదము ఏమి లేకపోయినప్పటికీ మనుషులు నిన్ను నిందించేటువంటి వారుగాను, హింసించేటువంటి వారుగాను, అబద్ధముగా చెడ్డ మాటలు పలికేటువంటి వారుగాను ఉంటూ ఉంటారు. వీటన్నింటినీ నీవు ఎదిరించి నిలవగలిగినటువంటి వాడవైనట్లయితే అప్పుడు మాత్రమే నీవు క్రీస్తు సైనికుడుగా కొనసాగుటకు అర్హత కలిగినటువంటి వాడుగా నిన్ను నీవు భావించుకునాలి. ఈ క్రమంలో నీవు ఏ పరిస్థితిలో అయినప్పటికీ, అంటే అదే పరిస్థితి ఏ విధమైనటువంటిది అయినప్పటికీ, ఆ పరిస్థితిలో నీవు దేవుని పక్షముగా నిలిచి ఆయన వాక్యానుసారముగా కొనసాగుటకు నిర్ణయించుకున్నటువంటి వాడు అయితే మాత్రమే నీవు క్రీస్తు పరిచర్య చేయుటకు అర్హుడవు. ఇక క్రీస్తు పరిచారకుడు విశ్వాసము కలిగినటువంటి వాడై ఉండాలి. తనకు అనేకమైనటువంటి శ్రమలు రానై ఉన్నవని, అనేక పరీక్షలు తాను ఎదుర్కొనవలసి ఉన్నదని గ్రహించినటువంటి వాడై, తాను విశ్వాసమును ప్రయోగించగలిగినటువంటి వాడై ఉండాలి. అంటే విశ్వాసం అనేటువంటిది మాటలకు సంబంధించినటువంటిది కాదు గాని, చేతలకు సంబంధించినటువంటిది అని ఎరిగినటువంటి వాడై, క్లిష్ట సమయములలో ప్రతి ఒక్కరూ తనను దెప్పి పొడుస్తూ ఉన్న సమయములో క్రీస్తు పక్షముగా మాత్రమే తాను నిలిచి ఆ విధంగా ముందుకు సాగేటువంటి ఆ యొక్క విశ్వాసము ఉంటేనే తాను క్రీస్తు సైనికునిగా కొనసాగుటకు అర్హత కలిగిన వాడుగా ఉండగలడు. తరువాత, ఇరుకుల్లో విశాలతను చూడగలిగినటువంటి వాడుగా తాను ఉండాలి. చుట్టూ ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా పూడిపోయి ఏ మార్గమున వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది. పిల్లలకు అన్నం పెట్టాలా ఆ దినమందు, లేకపోతే వారిని పస్తులోనే ఉంచాలా అనేటువంటి ఈ పరిస్థితులు కూడా తనకు ఎదురు కావచ్చు. తన వరకు తాను ఆకలిగా ఉండటము, భోజనం మానేసి ఉండటం అంటే తాను చూసుకోగలడు. అయితే పిల్లలను కూడా పస్తు పెట్టాలంటే కష్టమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితులను సహితము ఎదుర్కొన్నటువంటి క్రీస్తు సైనికులు అనేక మంది ఉన్నారు. ఆ సమయములలో కూడా వారు ప్రభువు పైననే ఆదుకొనుగుట్టు క్రీస్తు మీద తమకు ఉన్నటువంటి అవిశ్వాసమును విడిచినటువంటి వారు కారు. ఈ విధంగా ఇరుకులో ఉన్నప్పుడు విశాలతను చూడగలిగినటువంటి వారు మాత్రమే క్రీస్తు సైనికులుగా ఉండటానికి అర్హులై ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞకు సంపూర్ణమైనటువంటి విధేయత చూపేటువంటి వారు మాత్రమే క్రీస్తు సైనికులు కాగలరు. కమాండర్ ఏ ఆజ్ఞిస్తే ఆ ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపేటువంటి వారుగా వారి కింద పనిచేసేటువంటి సిపాయిలు ఎలాగైతే ఉంటారో, క్రీస్తు యొక్క సైనికులు కూడాను క్రీస్తు యొక్క సన్నిధిలో వేచి ఉండి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా నిర్ణయములు తీసుకుని తమ మనసు చొప్పున కాకుండగా దేవుని శక్తి చొప్పునను ఆత్మానుసారంగాను తాము నిర్ణయములను తీసుకుని ఆ నిర్ణయములకు కట్టుబడి ముందుకు సాగేటువంటి వారుగా ఉండవలసి ఉంటుంది. దేవుని ఆజ్ఞను తప్ప మరి దేనిని లక్ష్య పెట్టేటువంటి వారుగా వీరు ఉండకూడదు. క్రీస్తు సైనికుడు సమస్యలలో కదిలిపోయినటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. సమస్యలు అనేకమైనటువంటివి వస్తాయి. దినదినము అడుగడుగున ప్రతి ఒక్కరితో సమస్యలు వస్తూ ఉంటాయి. తాను నమ్మినటువంటి వారే తనకు శత్రువులుగా మారేటువంటి పరిస్థితి కూడా రావచ్చును. వీటన్నిటిలోనూ తాను ఏ విధంగా ఉండాలంటే క్రీస్తు ఆజ్ఞలకు మాత్రమే లోబడుతూ జీవించేటువంటి వారుగా వారు ఉండాలి. సమస్యలలో కదిలిపోయినటువంటి వారుగా ఉండాలి. ఎల్లప్పుడూ మరణమునకైనను సిద్ధపడినటువంటి వారుగా వారు ఉండవలసి ఉంటుంది. గురిని ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోయినటువంటి వారుగా ఉండాలి. వారు క్రీస్తు సైనికులుగా ఉండదలంచుకున్నప్పుడే, ఉండటానికి నిర్ణయించుకున్నప్పుడే వారు తమ గురిని సెట్ చేసుకున్నటువంటి వారుగా ఉండాలి. ఈ గురిని ఎన్నడను విడిచిపెట్టేటువంటి వారుగా వారు ఉండకూడదు. ఆ గురిని కలిగినటువంటి వారే గురి యొద్దకు మాత్రమే పరిగెత్తేటువంటి వారుగా వారు ఉండవలసి ఉంటుంది. ఈ మధ్యలో ఎన్ని రకములైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, పరీక్షలు వచ్చినప్పటికీ గురిని మర్చిపోయినటువంటి వారుగా క్రైస్తవ సైనికులు ఉండవలసి ఉంటుంది. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచేటువంటి వారు క్రీస్తు సైనికులుగా పనికిరారు. కొంతమంది వారికి ఉన్నటువంటి అభిప్రాయముల చొప్పున, వారికి ఉన్నటువంటి కోరిక చొప్పున వారు క్రీస్తు సైనికులుగా పనిచేయగలము అని వచ్చేటువంటి వారు కొందరు ఉంటూ ఉంటారు. అయితే అనతి కాలంలోనే వారు దీనిలో ఇమిడి ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితులను చూచిన తర్వాత వారు వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఎందుకంటే వారికి ప్రారంభములో ఈ పూర్తి పిక్చరు వారికి తెలియకుండా ఉంటుంది. అంటే దీనిలో ఇమిడి ఉన్నటువంటి అన్ని అంశములు అనేటువంటివి వెళుతున్నప్పుడు మాత్రమే, ఈ మార్గంలో వెళుతున్నప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వారికి అర్థమవుతుంది. కానీ అన్ని విషయములు ముందే వారికి తెలిసిపోయి ఆ తర్వాత ఆ మార్గంలో వారు వెళ్ళటం అనేటువంటిది జరగదు. కాబట్టి మంది దానిని తట్టుకొనలేక మధ్యలో వెళ్ళిపోయేటువంటి వారుగా క్రీస్తు సైనికుడిగా ఉండకుండగా వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారుగా ఉండవచ్చును. క్రీస్తు సైనికుడు మంచి ప్రార్థనా జీవితమును కలిగినటువంటి వాడై ఉండవలసి ఉంటుంది. ప్రార్థన లేకుండగా నీవు ఏ పరిచర్య చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమైపోగలదు. ముఖ్యముగా క్రీస్తు పరిచర్యలో నీవు ప్రార్థనను విడిచిపెట్టి నీ యొక్క సేవ అంతటినీ నువ్వు ఏదో చేయటానికి మెటీరియల్ గా నువ్వు ఏదో పరిచర్య చేయాలని చూచినట్లయితే అది ఫెయిల్ అయిపోయేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ప్రార్థన అనేటువంటిది ఇరుసు లాంటిది, దాని మీదనే మిగిలినవన్నీ కూడాను కట్టబడినటువంటివై ఉంటూ ఉంటాయి. ఈ ప్రార్థనను నీవు విడిచినటువంటి వాడవై క్రీస్తు నుండి నీకు రావలసినటువంటి యొక్క సప్లై అనేటువంటిది, శక్తి అనేటువంటిది, ఆ ప్రభావం అనేటువంటిది నీకు రాకుండగా నీవు ఏమి చేసినప్పటికీ అది కేవలము వ్యర్థమైనటువంటిదిగానే మిగిలిపోగలదు. కాబట్టి వీటన్నిటినీ తట్టుకొని నీవు నిలిచేటువంటి వాడు గను, క్రీస్తు సైనికుడుగా కొనసాగేటువంటి వాడు గను నీవు ఉండాలన్నట్లయితే నీకు ముఖ్యమైనటువంటి విషయము ప్రార్థించేటువంటి వాడుగా ఉండాలి. నీవు క్రీస్తు పరిచారకునిగా కాకుండగా నీ అంతటి నీవు నీ బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నప్పుడు కేవలము నీ యొక్క అవసరముల నిమిత్తమై మాత్రమే నీవు ప్రార్థించుకునవలసినటువంటి అవసరత ఆ జన్మలలో ఉండవచ్చు. అయితే నీవు క్రీస్తు పరిచారకునిగా అయిన తర్వాత ఆయన నీ భుజముల మీద పెట్టినటువంటి ఆ యొక్క భారమును మోసేటప్పుడు నీవు మరెంతో సమయము ప్రార్థనలో గడిపేటువంటి వాడవై ఉండవలసి ఉంటుంది. ప్రార్థనలో నీవు గడిపేటువంటి ఆ యొక్క సమయం అనేటువంటిది ఎన్నడూ వ్యర్థమైపోయేటువంటిది కాదు. కానీ శ్రమలలోనూ ఇరుకలలోనూ నీకున్నటువంటి అన్ని సవాళ్లలోనూ దేవుడు నీ పక్షముగా ఉండి తాను నీ పోరాటములను జరిగించి నీ మార్గమును చక్కబెట్టినట్లుగా అది పనిచేస్తూ ఉంటుంది. వాక్యమును బాగుగా ఎరిగినటువంటి వాడుగా క్రీస్తు సైనికుడు ఉండవలసి ఉన్నది. వాక్యములో దేవుడు అనుగ్రహించినటువంటి తన యొక్క లోతైనటువంటి అంశములను గ్రహించాలంటే మనము వాక్యమును బాగుగా స్టడీ చేసేటువంటి వారుగా ఉండాలి. వాక్యమును న్యూస్ పేపర్ చదివినట్లుగా చదివి పక్కన పెట్టేసినట్లయితే దానిలో ఏమీ అర్థం కాదు. అయితే నువ్వు దానిని స్టడీ చేసేటువంటి వాడు యోగ్యతయుగా ఉన్నట్లయితే దానిలో రాయబడినటువంటి ప్రతి అంశమును లోతుగా అర్థం చేసుకునివలనని నీవు పరిశీలించి పరిశోధిస్తూ చదివేటువంటి వాడుగా ఉన్నప్పుడు నీవు దానిలో వ్రాయబడినటువంటి అనేక అంశములను తెలుసుకుంటున్నప్పుడు దేవునిని ఎంతో స్తుతించగలవు. ఆ మర్మములు నీకు బయలుపడుతూ ఉన్నప్పుడు అవి నీకు శక్తిని సామర్థ్యమును అనుగ్రహించేటువంటివిగా ఉంటూ ఉంటాయి. క్రీస్తు పరిచారకుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు స్వార్థ ప్రయోజనములకు సిలువ వేయబడినటువంటి వాడై ఉండవలసి ఉంటుంది. అంటే తన స్వార్థ ప్రయోజనమును ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు తనను ప్రక్కకు లాగుతున్నప్పుడు వాటిని ప్రక్కన పెట్టి తాను క్రీస్తు మాట చొప్పుననే తన గురి యొద్దకు పరిగెత్తేటువంటి వాడుగా ఉండవలసి ఉంటుంది. క్రైస్తవ మిషనరీలను మనం చూచినప్పుడు ఆ దినములలో వారి యొక్క సుఖ సౌఖ్యములను వారు విడిచిపెట్టి వారికి ఎన్నో సుఖ సౌఖ్యములు ఉన్నవి. వారు ఏ విధంగానూ క్రీస్తు పరిచారకులై ఉండి ఎక్కడో తాము తెలియనటువంటి ప్రదేశములకు వెళ్ళి అక్కడ భాష తెలియదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారో తెలియదు, వారి ట్రెడిషన్స్ ఎలాంటివో తెలియదు. అయితే అక్కడ వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు ప్రభువును గురించి వారికి తెలియజేయ నిమిత్తమై వారి భాష నేర్చుకుని అక్కడ ఉండి వారి మధ్య ఒకరిగా బ్రతికి వారికి ఎన్నో విషయములను నేర్పించి వారికి అన్ని పరిచర్యలు చేసి అక్కడే ఉండి అక్కడే చనిపోయి పాతి పెట్టబడినటువంటి మహానుభావులైనటువంటి మిషనరీలు ఎంతో మంది ఉన్నారు. అయితే ఈ మిషనరీలు చేసినటువంటి సేవలను గుర్తించినటువంటి దౌర్భాగ్యులు ఎంతో మంది ఉంటున్నారు. వీరు వచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ అంతటినీ కూడాను వీరు రూపుమాపేస్తున్నారు అనేటువంటి ఆ భావంతోటి వారిని రాకుండా చేసేటువంటి వారు, వారు వచ్చినట్లయితే వారిని ఇబ్బంది పెట్టేటువంటి వారు, ఇలాంటి వారు ఎంతో మంది ఉంటూ ఉన్నారు. క్రీస్తు సైనికుడు మరి ముఖ్యంగా తన నోటిని ఆ వేషాలను అదుపులో ఉంచుకునేటువంటి వాడై ఉండవలసి ఉంటుంది. చాలా మంది నోటిని అదుపులో పెట్టుకున్న లేనటువంటి వ్యక్తులు చాలా మంది ఉంటారు. వారు ఏది మాట్లాడినప్పటికీ ఆ యొక్క నోరు అదుపు లేనటువంటి విధంగా మాట్లాడే విధంగాను, అనేకులను క్రిందకి దించి వేసేటువంటి విధంగాను, క్రీస్తు నామమును దూషణపాలు చేసే విధంగాను వారి యొక్క నోరు ఉండటం మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. క్రీస్తు యొక్క సైనికునికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే తన నోటిని అదుపులో పెట్టుకునేటువంటి వాడై ఉండాలి, ఆ వేషాలను అదుపులో ఉంచుకునేటువంటి వాడై ఉండాలి, ఆత్మ వివేచన కలిగినటువంటి వాడై ఉండాలి. ఆత్మ ఎప్పుడైతే మనల్ని గైడ్ చేస్తూ ఉంటుందో అప్పుడు నోరు అనేటువంటిది అదుపులోనికి రాగలదు, ఆ వేషములనేటువంటివి అదుపులోనికి రాగలవు. ఇవి మనం ప్రభువుతో నడిచేటప్పుడు, ప్రభువుతో కొనసాగేటప్పుడు మనము మన యొక్క స్వానుభవంలో చూడగలిగినటువంటి అంశములు అయి ఉంటూ ఉంటాయి. ఒక క్రీస్తు పరిచారకునికి మరి ఎక్కువగా ఇవి అవసరమైనటువంటి అంశంగా ఉంటుంది. తరువాత క్రీస్తు సైనికుడు తన సాక్ష్యమును బాగుగా కాపాడుకొనుచున్నటువంటి వాడై ఉండాలి. గతంలో కాపాడుకున్నటువంటి వాడై ఉండాలి, ఇప్పుడు కాపాడుకొనుచున్న వాడై ఉండాలి, ఇక ముందు కూడా కాపాడుకొనగలిగినటువంటి వాడై ఉండాలి. కొందరు సాక్ష్యమును పాడు చేసుకుంటూ ఉంటారు. వారికి ఉన్నటువంటి మొట్టమొదటి సాక్ష్యమును క్రమేణ ఏదో ఒక పొరపాటు చేసి తమ సాక్ష్యమును పాడు చేసుకునేటువంటి వారుగా వారు ఉంటూ ఉంటారు. సాక్ష్యమును కాపాడుకొనటం అనేటువంటిది ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశముగా ఉండవలసి ఉన్నది. దేవుడు నిన్ను స్థిరముగా ఉండుటకు కొని ఉన్నాడు. కాబట్టి నువ్వు విశ్వాసములో స్థిరమైనటువంటి వాడుగా ఉండాలి, నీ సాక్ష్యమును కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి వాడివై ఉండాలి. సరైన సాక్ష్యము లేకపోయినట్లయితే నువ్వు బలమైనటువంటి విశ్వాసిగాను, క్రీస్తు నిమిత్తమై బలమైనటువంటి పరిచారకునిగాను ఉండలేవు. క్రీస్తు పరిచారకుడు కేవలం మాటల్లోనే కాక బ్రతుకులో క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వాడై ఉండాలి. కొంతమంది ఏదో మాటలు చెప్పేటువంటి వారుగా ఉంటూ ఉంటారు, కానీ వారి బ్రతుకు దగ్గరికి వచ్చేటప్పటికి వారి యొక్క సాక్ష్యం అనేటువంటిది ఏది ఉండదు. ఎలాంటి వారు? క్రీస్తు యొక్క సైనికులుగా పనికిరానటువంటి వారు. వారు ఏదో చలామణి అవుతూ కొంతకాలం సాగుతారు అంతే తప్ప క్రీస్తు అంగీకరించేటువంటి బ్రతుకు గాని, క్రీస్తు అంగీకరించేటువంటి సాక్ష్యం గాని వారి యొద్ద ఉండనేరవు. కాబట్టి మాటలలోనే కాక బ్రతుకులో క్రీస్తును పోలి నడుచుకునేటువంటి వారుగా మనము క్రీస్తు సాక్షులంగా ఉండవలసి ఉన్నది. క్రీస్తు సాక్షులు పిరికి వారు కాకుండా ఉండాలి, అవిధేయులు కానటువంటి వారుగా ఉండాలి, వేషధారణ లేనటువంటి వారుగా ఉండాలి. వీరంతా కూడాను క్రీస్తుకు బలమైనటువంటి సాక్షులుగాను పరిచారకులుగాను పని చేయగలిగినటువంటి వారే ఉంటూ ఉంటారు. కొంతమంది పిరికితనం వలన వారికి ఏ చిన్న ఆపద వచ్చినా, పరీక్ష వచ్చినా సరే సిలువను విడిచిపెట్టి, వారి ధ్యేయమును విడిచిపెట్టి వెనుకకు వెళ్లిపోయేటువంటి వారుగా ఉంటారు. అలాంటి పిరికివారుగా క్రీస్తు సైనికులు ఉండకూడదు. అదేవిధంగా వేషధారణ లేనటువంటి వారుగా ఉండవలసి ఉంటుంది క్రీస్తు సైనికులు అనేటువంటి వారు. వేషధారణ అనేటువంటిది నేటి దినములలో విశ్వాసులలోను, పరిచారకులలోను, పెద్దలలోను చాలా చోటు చేసుకుంటూ ఉన్నది. ఇక్కడ వేయవలసిన వేషం ఇక్కడ, అక్కడ వేయవలసిన వేషం అక్కడ. ఈ విధంగా వేషధారణతో తమ జీవితమును గడుపుతున్నటువంటి వారే గాని క్రీస్తు యొక్క శక్తిని కలిగినటువంటి వారే, క్రీస్తు బిడ్డలై క్రీస్తుకు సాక్షులుగా నడుచుచున్నటువంటి వారు చాలా తక్కువగా కనపడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారు, వేషధారణ కలిగినటువంటి వారు, కపటమైన హృదయం కలిగినటువంటి వారు క్రీస్తు యొక్క సైనికులుగా ఉండనేరారు. తర్వాత క్రీస్తు సైనికులకు ఉండవలసినటువంటి మరొక లక్షణం ఏంటంటే, తప్పును అంగీకరించేటువంటి వారై ఉండాలి, దానిని సరిచేసుకునేటువంటి వారుగాను ఉండాలి. చాలా మంది తప్పును అంగీకరించేటువంటి మనస్తత్వము వారిలో ఉండదు. నేను తప్పు చేయటమేంటి, ఇంత పెద్దవాడిని, ఇంత పెద్ద బోధకుడును, ఇంత సేవ కట్టినటువంటి వాడిని, ఇన్ని సంవత్సరములు సేవ చేసినటువంటి వాడిని, ఇన్ని సంఘములను స్థాపించినటువంటి వాడిని అనేటువంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టి, మనము కేవలము మానవ మాతృలు అని, మనలో ఎవరైనాను ఎప్పుడైనాను తప్పును చేయగలిగినటువంటి వారమేనని గుర్తించినటువంటి వారమే, మన తప్పును ఎవరైనా చెప్పినట్లయితే దానిని అంగీకరించేటువంటి వారంగా ఉండేటువంటి వారంగా మనము క్రీస్తు సైనికులుగా ఉండాలి. అంతేకాదు, దానిని వెంటనే సరి చేసుకునేటువంటి వారుగాను ఉండాలి. ఒక సరైనటువంటి క్రైస్తవ సిపాయి అదే పనిలో ఉన్నటువంటి ఇతర సిపాయిలతో పోటీ పడేటువంటి వాడుగా ఉండడు. సిపాయిగా తన పని ఏదో తాను చేసుకుని పోయేటువంటి వాడై ఉంటాడు. అంతేగాని ఇతర సిపాయిలతో పోటీ పడేటువంటి తత్వం అనేటువంటిది క్రైస్తవ సిపాయికి ఉండకూడదు. ఈ పోటీ స్వభావం అనేటువంటిది చాలా మందిలో ఈ దినాల్లో కనపడుతున్నది. మా సంఘమునకు ఎంతమంది వస్తున్నారండి, అదే సంఘమునకు సంబంధించినటువంటి పక్క ఊర్లో ఉన్నటువంటి దానికి ఎంతమంది వెళుతున్నారండి, అక్కడికి వెళ్లేటువంటి వారిని ఈయన లాక్కొచ్చుకుంటుంటాడు, ఇక్కడికి వెళ్లేటువంటి వారిని ఆయన లాక్కెళ్తూ ఉంటాడు. ఈ పోటీ తత్వం అనేటువంటిది క్రైస్తవ సంఘములలో చీడ పురుగులాగా ప్రాకుతూ సంఘములను నాశనం చేసి వేస్తూ ఉన్నది. ఈ పోటీ తత్వం అనేటువంటిది క్రీస్తు సైనికునిగా నీకు పనికిరాదు. అయితే అదే సమయంలో నీకు ఉండవలసినటువంటి అంశం ఏంటంటే, నీవు ఇతరులతో కలిసి పనిచేసేటువంటి వాడుగా ఉండాలి. కలిసి పనిచేస్తున్నప్పుడు మాత్రమే నీవు మీ అందరికీ ఉన్నటువంటి ఆ కామన్ గోల్ అనేటువంటిది రీచ్ అవడానికి వీలవుతుంది. మీ అందరి కామన్ గోల్ ఏమై ఉండవలసి ఉన్నదంటే, అంటే క్రైస్తవ పరిచారకులుగా వీరందరికీ ఉండవలసిన కామన్ గోల్ ఏంటంటే, క్రీస్తు నామమును మహిమపరచుట అనేటువంటిది. నేను చేశానా నువ్వు చేసేటా అనేటువంటిది కాదు. మనము ఫుట్బాల్ ఆడటం చూస్తూ ఉంటాం, గోల్ ఎవరు వేశారనేటువంటిది కాదు. నువ్వు ఎక్కడున్నావో ఫీల్డ్ లో ఉన్నప్పుడు నీ వంతు పని నువ్వు చేసి కరెక్ట్ గా చేసి గోల్కి దగ్గరున్నటువంటి వాడికి అందించినట్లయితే అతను గోల్ వేయగలుగుతాడు. గోల్ వేయటం అనేటువంటిది ధ్యేయంగా ఉండాలి, గాని నువ్వు గోల్ వేసేవా మరొకరు గోల్ వేసారా అనేటువంటిది కాదు. అదేవిధంగా క్రీస్తు యొక్క సేవలో ఉన్నప్పుడు మీ పరిచారకులంతా కలిసి క్రీస్తు నామమును మహిమపరచగలుగుతున్నారా? నీకు ఆ సమయంలో అప్పగింపబడినటువంటి చేయవలసినటువంటి పనిని నువ్వు సరిగా చేస్తున్నావా, హృదయపూర్వకంగా చేస్తున్నావా అనేటువంటిది మాత్రమే ఇంపార్టెంట్ అయినటువంటి విషయమై ఉంటుంది. కానీ ఎవరు గోల్ వేశారనేటువంటిది, ఎవరు చేశారనేటువంటిది, ఎవరి యొక్క గుడికి ఎక్కువ మంది వస్తున్నారనేటువంటిది, ఈ తత్వములను మనము మర్చిపోవలసినటువంటి వారమై ఉన్నాము. ఒక క్రైస్తవ సిపాయి దేవుడు తనను పిలిచి అప్పగించినటువంటి పని చేయడంలో మాత్రమే నిమగ్నమై నమ్మకంగా పనిచేసేటువంటి వాడై ఉండాలి. దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడు, ఆ పని చేయడంలో నీవు నమ్మకమైనటువంటి వాడవుగా ఉన్నావా? ఇతరుల పని జోలికి నువ్వు వెళ్ళవద్దు. ఇతరుల పనిని దేవుడు వారికి అప్పగించాడు, వారిని లెక్క అడుగుతాడు. నీ పనిని నీవు నమ్మకంగా చేసి దేవునికి లెక్క అప్పగించటంలో నీవు నిమగ్నమై ఉండాలి. అలాంటి వాడైతేనే క్రీస్తు పరిచారకుడుగా కొనసాగేటువంటి వాడై ఉండగలడు. క్రీస్తు పరిచారకుడు వివేచింప శక్తి కలిగినటువంటి వాడై, డిజర్నింగ్ స్పిరిట్ కలిగినటువంటి వాడై ఉండవలసి ఉంటుంది. ఈ వివేచన శక్తిని దేవుడు తనే తన యొక్క సన్నిధిలో కనిపెట్టేటువంటి బిడ్డలకు తన యొక్క నామం మహిమపరచబడాలని ఆశిస్తూ పనిచేసేటువంటి వారికి తానే అనుగ్రహించేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. ఈ వివేచింపగలిగిన శక్తి లేకపోవటం వలన అనేక మంది అనేకమైనటువంటి ఇబ్బందులలోనికి, ఇరుకులలోనికి వెళ్ళిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ యొక్క శక్తిని మనము ప్రార్థన ద్వారాను, ఆయన యొక్క సన్నిధిలో గడుపుట ద్వారాను పొందేటువంటి వారమై ఉండవలసి ఉంటుంది. దురాశ, పేరాశ, అసూయ, కలహబుద్ధి లేనటువంటి వాడు మనుషులను కాక దేవుని మాత్రమే సంతోష పెట్టేటువంటి వాడైనటువంటి వాడు మాత్రమే ఈ యొక్క పరిచర్యలో సిపాయిగా ఉండటానికి అర్హుడైనటువంటి వారు. చాలా మందికి క్రీస్తు పరిచర్యలోనికి వచ్చిన తర్వాత కూడా ఇవి వారి యొక్క లైఫ్ లో డామినేట్ చేయటం అనేటువంటిది మనం చూస్తుంటాం. దురాశ కలిగి పక్క త్రోవ పట్టేసేటువంటి వారిని, పేరాశ కలిగి దైవ కార్యములను పక్కన పెట్టేసి దయ్యపు కార్యములు చేసేటువంటి వారిని, అసూయ కలిగి కలహబుద్ధి కలిగి ప్రక్కతోవ పట్టేసి దేవునిని సంతోషపెట్టే బదులు, దేవుని యొక్క కార్యములను చేసే బదులు వారి యొక్క సొంత కార్యములను చేసుకునేటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉంటాము. ఇది సరైనటువంటి స్థితి కాదు. మనం ఎల్లప్పుడూ మనుషులను కాదు గాని దేవుని మాత్రమే సంతోష పెట్టేటువంటి వారమై ఉండవలసి ఉంటుంది. కొంతమంది పైన ఉన్నటువంటి వారిని సంతోష పెట్టాలి అనేటువంటి ఉద్దేశం చేత దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను సహితము పక్కన పెట్టివేసి వారు అడిగిన విధంగా చేసేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది దేవుని యొక్క కార్యము. దేవుని యొక్క సిపాయిగా నీవు ఉండాలనంటే నీ పైనటువంటి వారు చెప్పినటువంటి ఆజ్ఞలు దైవానుసారమైనటువంటి అయినట్లయితే, వాక్యానుసారమైనటువంటి అయినట్లయితే ఆ ప్రకారంగా నీవు చేయవచ్చును. ఒకవేళ వాక్య విరుద్ధమైనటువంటి అయినట్లయితే నీవు ఎలా ఉండాలంటే, అది వాక్య విరుద్ధమైనది, నేను చేయలేను అని చెప్పేటువంటి వాడు కాని ఉండాలి. అలాంటి వారు మాత్రమే క్రైస్తవ సిపాయిగా ఉండటానికి అర్హులైనటువంటి వారు. ఒక క్రైస్తవ సిపాయి ఎన్నడూ జరుగని, ఊహించనటువంటి పరిణామాల్ని ఎదుర్కొనటానికి సిద్ధపడినటువంటి వాడై ఉండాలి. ఏదైనాను జరగవచ్చును, ఎప్పుడైనాను జరగవచ్చును, ఎవరి ద్వారానైనాను జరగవచ్చు అనేటువంటి సిద్ధపాటు తనలో ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలి. ఎందుకంటే ఆ పని అటువంటిది. ఎవరు ఎప్పుడు మెలుకు పెడతారో, సాతాను ఎవరిని ఎప్పుడు ఎట్లా వాడుకుంటాడో, మొత్తాన్ని పరిచర్య అంతటిని పాడు చేయటానికి ఎలా ప్రయత్నిస్తాడో తెలియనటువంటి విధముగా ఆ పరిస్థితులను అలా తీసుకుని రాగలడు. నీవు నిర్ఘాంతపోయేటువంటి వాడుగాను ఆశ్చర్యపడుతూ, ఏమిటి ఇలా ఇతను ఎప్పుడు చేసేటువంటి వాడు కాదు, ఎలా చేయగలిగాడు, ఈ పరిస్థితి ఎలా వచ్చింది అని నీవు తుళ్ళిపడేలా ఒక్కోసారి పరిస్థితులు రావచ్చును. వీటన్నిటిని ఎదుర్కొనాలనంటే నీవు ప్రార్థనతో సిద్ధపడినటువంటి వాడివై, దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తివై ఉండవలసి ఉన్నది. అలాంటి వాడివైతేనే నీవు దేవుని పరిచారకునిగా ఉండేందుకు తగినటువంటి వాడివై ఉన్నావు. ఇక చివరిగా, వెన్నుపోటు పొడిచేటువంటి వారిని సహితము నీవు చూడటానికి రెడీగా ఉండవలసి ఉంటుంది. తమ సేవలోనే లేక తమ పరిచర్యలోనే ఆశీర్వదింపబడినటువంటి వారే వారికి విరోధులై పనిచేసేటువంటి పరిస్థితిని కూడా చూచేందుకు నీవు సిద్ధపడినటువంటి వాడవై ఉండవలసి ఉన్నది. నీ సేవలో నీవు వాక్యమును ప్రకటించినప్పుడే రక్షింపబడి నీ యొక్క సేవలోనే పరిచారకునిగా కొనసాగుతూ నీకు సహాయం చేస్తున్నటువంటి వ్యక్తే నీకు వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తిగా కూడా మారిపోగలడు. నీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తిగా మారిపోగలడు. నిన్ను ఏమాత్రమను లెక్క చేయనటువంటి విధంగాను ప్రక్కన పెట్టేసేటువంటి వాడుగాను, నీ మీద అసత్య ప్రచారములు చేసేటువంటి వాడుగాను అయిపోగలడు. ఇలాంటి వారిని చూచేందుకు కూడా నువ్వు సిద్ధపడినటువంటి వాడవై ఉండాలి. చూడటం మాత్రమే కాదు, ఆ సమయంలో నీవు దైవ చిత్తానుసారంగా నడుచుకునేటువంటి వాడుగాను, ఆత్మలో కదిలిపోని వాడుగాను, నీవు ఏ విధముగాను తప్పటడుగు వేయినటువంటి వాడుగా ఆ సమయంలో నిలచి నడిచేటువంటి వాడుగా ఉన్నట్లయితే దేవుడు నీ పక్షంగా ఉంటాడు. ఈ విధంగా ఉండగలిగినటువంటి వారు మాత్రమే దైవ పరిచర్యలో ముందుకు సాగేటువంటి వారై ఉండగలరు. క్రీస్తు పరిచారకులలో రెండు రకాలున్నారు. కొంతమంది పూర్తి సమయము ఫుల్ టైం మినిస్ట్రీలో ఉండేటువంటి వారు కొందరైనట్లయితే, మిగిలినటువంటి వారందరూ కూడాను పార్ట్ టైం మినిస్ట్రీలో ఉన్నవారిగా భావించవచ్చు. ఎందుకంటే నీవు విశ్వాసివై అయినట్లయితే, నీవు ఆయన విశ్వసించినటువంటి వాడవైనట్లయితే నిన్ను పరిచారకునిగా ఉండుటకు దేవుడు కోరి ఉన్నాడు. కాబట్టి నీవు నీ యొక్క బ్రతుకును సరిచేసుకుంటూ నీవు ఇతరులను కూడా క్రీస్తుకు నడిపించేటువంటి వాడుగా ఉండవాలని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు రక్షింపబడినటువంటి వాడవైనట్లయితే నువ్వు క్రీస్తు బిడ్డవైనట్లయితే నీవును పరిచారకుడివి. అయితే పైన మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క లక్షణములలో ఎన్ని మనలో ఉన్నాయి, ఎన్ని మనలో లేవు, ఎన్ని విషయములలో మనము నమ్మకంగా ఉండగలుగుతున్నాము, ఎన్ని విషయములలో మనము కొదువుగా ఉంటున్నాము, మనలను మనము పరిశోధించుకుని వలసినటువంటి అవసరం ఉన్నది. పూర్తి స్థాయి క్రీస్తు పరిచారకునికి పార్ట్ టైం గా చేసేటువంటి వారికి చాలా వ్యత్యాసము ఉన్నప్పటికీ, పార్ట్ టైం గా చేసేటువంటి ఈ క్రీస్తు పరిచారకులకు సహితము ఈ లక్షణములన్నీ అవసరమైనవై ఉన్నవి. అనేక మార్లు వీటిని వారు వాడవలసి ఉంటుంది. ఆ వాటిలో నీవు కొదువుగా ఉన్నట్లయితే ప్రభు యొద్ద నీవు మొరపెట్టుకుని ఏ విషయములలోనే అయితే నీవు కొదువుగా ఉన్నావో ఆ విషయములలో నీవు సరైనటువంటి వాడవై ప్రభు సంపూర్ణ చిత్తమును చేయునట్లుగా ఆయనకు ఇష్టుడైనటువంటి పరిచారకుడుగా నీవు నిలచి కొనసాగేటువంటి వాడుగా నీ సాక్ష్యమును అంత వరకు భద్రంగా కాపాడుకునేటువంటి వాడుగా ఉండునట్లుగా ప్రభు యొద్ద మనము ప్రార్థన చేసి ఆ యొక్క కృపను మనము పొంది క్రీస్తు పరిచారకులముగా కొనసాగవలసిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమేడిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో మేము వచ్చి ఉన్నాము. మేము విన్నటువంటి మాటలు మా హృదయములకు ఆశీర్వాదకరంగా చేయండి. అనేకులము మేము క్రీస్తు పరిచారకులము అని చెప్పుకుంటూ మేము అనేక మార్లు దుష్టుని యొక్క పరిచారకులముగా మాత్రమే ఉంటున్నాము. మా కొరకు మేము జీవించేటువంటి వారముగా క్రీస్తును ప్రక్కన పెట్టి క్రీస్తు బోధలను, క్రీస్తు ఉద్దేశములను, క్రీస్తు యొద్దకు చేరవలననేటువంటి ఆ యొక్క గురిని, క్రీస్తును ఇతరులకు పరిచయము చేయవలను అనేటువంటి గురిని ప్రక్కన పెట్టి వేసి మా యొక్క జీవితంలో ఏమాత్రము చిన్న తేడా వచ్చినప్పటికీ, చిన్న అలజడి కలిగినప్పటికీ క్రీస్తును ప్రక్కన పెట్టివేసి మమ్మను మేము పైకెత్తుకునేటువంటి వరంగా ఈ లోకంలో బ్రతికేటువంటి అనేకమైనటువంటి గడియలు మాలో ఉంటుండగా వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి మా బలహీనతలన్నిటి నుండి మమ్మల్ని తప్పించి సాక్ష్యమును కాపాడుకునేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయమో మేము తెలుసుకునగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. ఆ విధంగా మా యొక్క సాక్ష్యమును జాగ్రత్తగా కాపాడుకునొచ్చు. నమ్మకస్తులమై అంత వరకు మేము నీ యొక్క సన్నిధిలో బ్రతికి నిన్ను చేరేటువంటి అవకాశమును మాకు అనుగ్రహించండి. క్రీస్తు నామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.